కానీ ఆ సేతు హిమాచలం అని కానీ దానికి అర్థం సేతువు నుండి హిమాచలం వరకు. అలాగే ఆ పాతాళ ఎక్కడో పాతాళము నుండి నభస్థలాంత ఆకాశం చివరి వరకు, దీంతోపాటు భువన బ్రహ్మాండములంతటా స్ఫురత్ అంటే ప్రకాశిస్తున్న, విస్ఫురత్ అంటే బాగా ప్రకాశిస్తున్న, ఆవిస్ఫురత్ అన్నాడు. అందుకే ఇక్కడ మంచి అగ్నిజ్వాలలతో ధగ 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 వెలిసిపోతున్నది ఆ లింగం. ఇంకా మెరుపులు దేనితోటి పోల్చలేమన్నమాట. కొన్ని కోట్ల సూర్యులు ఒకేసారి మధ్యాహ్నం పూట వెలిగిపోతున్నప్పుడు కూడా అంత కాంతి ఉండదు. పైగా అరుణవర్ణం, కణకణలాడుతున్న చింత నిప్పులు అంటారే అలాంటి నిప్పుల్లా వెలిగిపోతున్నది. అందుకే మీకు ఎక్కడైనా అనలలింగం, అగ్నిలింగం అనే పదాలు ఇక్కడ కనపడతాయి. అది అగ్నిలింగం, భూలింగం, అగ్నిలింగం, జలలింగం, వాయులింగం, ఆకాశలింగం, పంచభూతాల లింగాల్లో ఇది అరుణాచలం అగ్నిలింగం. ఇదిగో శివపురాణంలో విద్యేశ్వర లింగం సంహితలో చెప్పారు, మహానల స్తంభ విభీషణాకృతి అని అగ్నిస్తంభ రూపంలో ఉన్నది, ఆవిర్భవించింది. ఈ విధంగా భువన బ్రహ్మాండాలంతా వెలిగిపోతుంది ఆ లింగం. దాని నెత్తి మీద నుంచి అమృతం కురుస్తోంది. ఆ అమృత కురుస్తూ ఉంటే ఆయన చంద్రశేఖరుడు, ఆ చంద్రుడేమో అమృత కిరణుడు. ఆ అమృత కిరణములు వాంతయ్యి పైగా అలా కక్కబడుతున్నాయి, అనగా పైనుంచి అమృతం అలా పడుతూనే ఉన్నది. అమృతం యొక్క లక్షణం చచ్చిన వాడిని బ్రతికించే లక్షణం. ఆ అమృతాభిషేచనం పొందుతున్నాడు ఆయన ఒక్కడే. ఏకం ఈశం, మళ్ళీ వంద మంది లేరు. ఈశ్వరుడు అంటే ఈ సృష్టికి ఒక్కడే ఈశ్వరుడు, అధిపతి ఒక్కడే ఉంటాడు, చక్రవర్తి ఎప్పుడు ఒకడే. ఆయన దగ్గర పనిచేసే అధికారులు చాలా మంది ఉంటారు. అటువంటి వాడిని అస్తోక ఆప్లుతం అనమాట, ఏకధాటిని తడిపేస్తోంది ఈ అమృత జలం. ఓ పక్కన అగ్నిస్తంభం, ఆ అగ్నిస్తంభం చల్లారడానికి అమృత వర్ష అంట. అటువంటి వాడిని రుద్రానువాకములతో భక్తితో అభిషేకం చేస్తూ బ్రాహ్మణోత్తములు, ఋషులు, సనక సనందన సద్విజామరాదులు, ఇంకా కౌండిన్యాత్రి మరీచి దక్ష కపిలాగస్త్యాదాక్షపాదాంగిరస్యాండిల్యక్రతుకణ్వకుత్స భృగు విశ్వామిత్ర మైత్రేయ మార్కండేయాసులి వామదేవ కపి దుర్వాసో బక వ్యాఘ్రపాన్ మాండవ్యాది మహామునులు ఓం నమ శివాయైక నమ శివాయ అంటూ ఆ లింగం చుట్టూ చేరి భక్తి శ్రద్ధలతో ఆ అమృత వర్షాభిషేకాన్ని చూస్తూ స్తోత్రాలు చేస్తున్నారు. ఇంతమంది చేత ఏకధాటిగా స్తోత్రాలు అందుకుంటున్న ఆ మహాలింగంలో ఈ రెండస్త్రములు కలిసిపోయాయి. ఒక చోట పెద్ద గుండం పొయ్యి పెట్టారు. ఈ గుండం పొయ్యిలోకి రెండు అగరత్తులు వెలిగించి పట్టుకొచ్చి వేస్తే ఈ అగరత్తులు ఏం పరుగు వస్తాయి అందులో? ఏదో దేవుడి దగ్గర అగరత్తు వెలిగించారు. అగరత్తు బతుకెంత? ఏదో ఎంత అగ్ని అలా పొగ వస్తోంది. అదేమో గాడిపొయ్యి, పూర్వం గాడిపొయ్యి అంతవి అందులో వంటలు చేసేవారుగా. ఈ గాడిపొయ్యి దగ్గరకు వచ్చిన అగరత్తుల్ని చూసి అందులో బారేస్తే అవి క్షణంలో మసి అయిపోతాయి. విష్ణువు బ్రహ్మ వేసిన అస్త్రములు చిన్న అగరత్తు పుల్లలు అయిపోయాయి, ఈ అగ్నిస్తంభంలో కలిసిపోయాయి, మొత్తం నాశనం అయిపోయాయి అస్త్రాలు అన్నమాట. అంటే ఆ అగ్నిస్తంభం ఎంత తేజస్సుతో ఉందో ఆలోచించండి. అందులో ఒక్క క్షణంలో కలిసిపోయాయి, వీళ్ళకి మతిపోయింది. ఏదో పెద్ద పెద్ద అస్త్రాలు వేసి యుద్ధం చేస్తున్నాం అనుకున్నాం, చివరికి మన అస్త్రాలు ఇంత అగరత్తుల పొలాల కింద లెక్కైపోయాయి. ఇంతకీ లింగం ఎక్కడి నుంచి పుట్టింది? అగ్నిస్తంభం కిం ఇదం కిమిదం కిమిదం, ఇదేమిటి ఇదేమిటి అనుకున్నారు. అప్పుడు ఆకాశవాణి అన్నది, నాయనలారా మీ ఇద్దరు నేను గొప్ప అంటే నేను గొప్ప, నేనే తండ్రి నాకు దండం పెట్టంటే నాకు దండం పెట్టని కొట్టుకుంటున్నారుగా, మీ ఇద్దరిలో ఎవరు గొప్ప ఇప్పుడు నేను తెలుస్తాను. మీలో ఒకరు పాతాళానికి వెళ్ళి మూలం ఎక్కడుందో చూడండి, ఒకరు పైకి వెళ్ళి నా లింగం చివర చూడండి, అడుక్కి వెళ్ళి మూలము, పైకి వెళ్ళి శిఖరము చూసి ఎవరు మళ్ళీ ఇక్కడికే వస్తారో ముందుగా వారు మీ ఇద్దరిలోకి గొప్పవాడు, మీ ఇద్దరిలోకి వాడే గొప్పవాడు అనగానే బ్రహ్మగారు అన్నారు, నేను హంసరూపంలో పైకి పోతాను, నువ్వు కిందకి పో విష్ణు అన్నాడు. విష్ణుమూర్తి తెల్లని పంది రూపం ధరించి శ్వేతవరాహ రూపంలో భూమిని తవ్వుకుంటూ అడుగు వెళ్ళిపోయాడు. అడుగున ఎక్కడి నుంచి మొదలైందో మూలం చూద్దామని ఒక పిల్లర్ వేసామంటే ఒక 15 అడుగులు 16 అడుగులు ఉంటుందిగా, అడుక్కెళ్ళి ఆ పిల్లలు చూసినట్టుగా కిందకి అడదామని పాపం తవ్వుకుంటూ పోయాడు. ఇక బ్రహ్మగారు ఒక తెల్లని హంస రూపం ధరించి అలా పైకెక్కుకుంటూ పోయాడు. ఆయన ఎగురుతూనే ఉన్నాడు, ఈయన దిగుతూనే ఉన్నాడు. దిగి 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 ఎంతకాలం గడిచినా అసలు మూలం కనపడ్డంలా, ఇంకా విసిగి నా వల్ల కాదు తవ్వలేను అనుకుని మళ్ళీ యథాస్థానానికి వచ్చేసాడు ఆయన. ఆ లింగం ఆవిర్భవించిన స్థలం దగ్గరకు వచ్చి ఓడిపోయాను అనుకున్నాడు. ఈలోపు బ్రహ్మగారు పైకి ఎగిరాడు, ఆయన కూడా ఎగిరాడు. ఇక రెక్కలు నెప్పెట్టే మొదట్లో వేగంగా పరిగెత్తి గిరి ప్రదక్షిణకి, ఆ తర్వాత తర్వాత అమ్మా అన్నవాళ్ళు, ఇక చివరికి రాలేక ఆటో ఎక్కిన వాళ్ళ పరిస్థితి అయిపోయింది అని పాపం బ్రహ్మగారు ఈ రెక్కలు నెప్పెట్టే. చివరికి కొంతసేపు పైకి ఎగరలేను, ఎగిరితే ఈ ఉన్న రెక్కలు పడిపోయి చచ్చిపోయేటట్టున్నాను అనుకున్నాడు. ఎలా మరి విజయం పొందడం? ఆ సమయంలో ఆయనకి ఆకాశంలో నుంచి కిందకి దిగి వస్తున్న ఒక మొగలి పువ్వు కనపడింది. ఓ కేతక పుష్పమా, హఠాత్తుగా భలే కనబడ్డావు నాకు, నువ్వెక్కడి నుంచి వస్తున్నావు అన్నాడు బ్రహ్మ. నేనండి శివుడి శిరస్సు మీద నుంచి వస్తున్నానండి, నేను ఇంత కష్టపడి పైకి ఎగరలేకపోయాను, కానీ నువ్వు శివుడి నెత్తి మీదకి ఎలా వెళ్ళావంటే భూలోకంలో ఒక కొమ్మరివాడు శివుడి విగ్రహం తయారు చేసి, అప్పటికింకా లింగం లేని రోజులు కనుక, ఆ శివుడి విగ్రహం మీద నెత్తి మీద పెట్టేట ఈ మొగలి పువ్వుని భూమి మీద, ఎవడో ఒక సామాన్యుడు పెట్టగానే వాడి భక్తికి మెచ్చి ఈశ్వరుడు ఈ పువ్వుని తన నెత్తి మీద పెట్టుకున్నాడు. నిజంగా ఆయన నెత్తి మీదకి వెళ్ళింది. ఇప్పుడు అర్థమవుతుందా? మీరు చాలామంది మన అందరం అనుకుంటాం ఇక్కడ ఎక్కడో మన ఇంట్లో దేవుడి మీద పెట్టిన పువ్వు ఆయన నెత్తి మీద పెడుతుందా? భక్తితో పెడితే ఆ కొమ్మరివాడి పువ్వు అక్కడ నిజంగా శివలోకానికి వెళ్ళింది. ఇంతలో శివుడు ఏం చేశాడు? నువ్వు విష్ణువు కొట్టుకుంటూ ఉంటే ఇక్కడ లింగరూపం ధరించి తలకాయలా ఊపాడు, ఊపగానే ఆ పైరు నుంచి కిందకి జారుతున్నాను అన్నది. ఓహో, అయితే నువ్వు శివుడి శిరస్సు మీద నుంచి కిందకి జారుతున్నావు అన్నమాట. కేతకమా, నాకు బలి ఉపకారం చేయడానికి దొరికావు, నా అదృష్టవశాత్తు ఇప్పుడు నేను నిన్ను పట్టుకుని విష్ణువు దగ్గరికి వెడతాను. విష్ణుదేవ, నేను శివుడి శిరస్సు చూశాను అంటాను. అప్పుడు ఆయన సాక్ష్యం ఉందా అంటాడు. నువ్వు టక్కున ఉందండి, నేను శివుడి నెత్తి మీదే ఉన్నాను, ఆ సమయంలో బ్రహ్మ వచ్చాడు, శివుడు మెచ్చుకుని నన్ను ఆయనకి ఇచ్చాడని దొంగ సాక్ష్యం చెప్పు, కూట సాక్ష్యం, అప్పుడు నేను విజయం పొందుతాను, పదవి నాకు వచ్చేస్తుంది. నీకు పుణ్యం ఉంటుంది, ఈ పని చేసావనుకో, పదవి నాకు వచ్చిందనుకో, నామినేటెడ్ పదవులు నీకు ఇచ్చేస్తాను, నేను నిన్ను ఒక మంచి అద్భుతమైన పదవిలో నిలబెడతాను, దానికి ఎలక్షన్ అక్కర్లేదు కాబట్టి, ఇది నా పని అనగానే ఇక్కడ ఎంత ఆశ్చర్యం అంటే, నీకు కీర్తిస్తాను మంచి పదవి ఇస్తాను కానీ లొంగిపోయింది మొగలి పువ్వు కూడా. బ్రహ్మంతటి వాడు అడిగాడు పైకి గొప్ప పదవి వస్తుంది, ఎంత దురదృష్టం అండి ఇది, శివుడి నెత్తి మీద ఉండడం కంటే గొప్ప పదవి ఉందా? అక్కడ నుండి కిందకు వస్తున్నది, మధ్యలో వీడేదో పదవి ఇస్తానంటే దానికి లొంగిపోడు. దేవాలయాలకు వెళ్ళి కష్టపడి తిరుపతో అరుణాచలమో కాశీయో వెళ్ళి దేవుడికి మొక్కుకొని ఆయన దర్శనం చేసి ఏమనుకుంటారో తెలిసి పెచ్చాళ్ళు, ఇంటికి వెళ్ళగానే నేను ఫలానా సంఘానికి అధ్యక్షుడు అయిపోవాలి. బోడి సంఘానికి అధ్యక్షుడు అవ్వాలి, చివరికి వాడు కోరుకునేది అది. నాకు ఇలా కోరికలు కోరుకునే వాళ్ళని చూస్తే జాలి వస్తుంది అనమాట. ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఆయన సన్నిధానంలో ఉండడం కంటే గొప్ప పదవి ఏముంది, ఆ పదవి మాని పిచ్చి పిచ్చి పదవులు కోరుకుంటున్నారు వీళ్ళు. ఇవి కూడా వాళ్ళ పురాకృత కర్మలు అంతే, ఎక్కడికి వెళ్ళినా ఎవడి బుద్ధి వాడిది. లొంగింది పాపం కేతకం, అలాగే అంది. ఒక్క సాక్ష్యం సరిపోదేమో, ఇంకో సాక్ష్యం కూడా బలంగా ఉంటే బాగుండు అనుకున్నాడు ఈయన. అనుకోగానే ఆ సమయంలో కామధేనువు కనపడింది. ఓహో, మరొకడు దొరికారనుకుని, కామధేనువు నువ్వెక్కడి నుంచి వస్తున్నావు అనగా, ఈశ్వరుడు నన్ను పిలిచాడు, ఆయన ఇప్పుడే లింగరూపం ధరించాడు కదా, ఆ లింగానికి పైకి వెళ్ళి పొదుగు నెత్తి మీద పెట్టి ఆ పొదుగులోంచి ఆయన నెత్తి మీద పాలు గురిపించి అభిషేకం చేశాను, ఆ అవకాశం మొట్టమొదట పాలతో అభిషేకం చేసే భాగ్యం నాకు ఇచ్చాడు శివుడు అంది. నిజంగా కామధేను ఎంత అదృష్టం, అది అప్పటి నుంచే శివుడికి అభిషేకం చేసేటప్పుడు మొట్టమొదట నీళ్ల తర్వాత పాలే పోయాలి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు జలాభిషేకం ముందు, అది ఎప్పుడు తప్పదు, మొదట కాసిన నీళ్లు పోసాక ఇంకా పెరుగు పాలు వెన్న నెయ్యి తేనె ఇవన్నీ తెస్తారే, వాటిల్లో ముందేమి పోయారు? మీరు ఎప్పుడైనా ప్రణవపీఠానికి వచ్చి పూర్ణిమ అభిషేకాలు చూశారు కదా, గురువు గారు ముందు ఏం చేస్తున్నారు, కాసిన పాలు పోసి మిగతా పాలు అక్కడ అట్టే పెడతారు, మళ్ళీ మిగతా ద్రవ్యాలు అయ్యాక ఆఖరిన పాలు పోసి అప్పుడు జలంతో పోస్తారు. ఇది కారణం, ఇది శాస్త్ర ప్రమాణం. ఇవి మర్చిపోయి మనం అన్ని పోసాక ఏ తోస్తే పోసేస్తున్నాం. అభిషేకాలకు కూడా కొన్ని నియమాలు ఉన్నాయి, ముందు పాలు పోయాలి, ఆ తర్వాత ఔలిగి రాయాలి, తేనె పుయ్యాలి, ఇవన్నీ అయ్యాక అప్పుడు పెరుగు అయ్యాలి. ఆ తర్వాత విభూతి, సువర్ణ జలము, హరిద్రా జలము, కుంకుమ జలము, సుగంధ ద్రవ్యాలు, మళ్ళీ ఆఖరణ కాసిన పాలు పోయాలి. ఈ పాలు పోసాక ఇంకేమైనా ఉపద్రవ్యాలు ఉంటాయి, అటువంటివి ఉంటే వాటిని వట్టి వేళ్ళు లాంటివి పోయాలి, అప్పుడు జలంతో శుద్ధి చెయ్యాలి. ఈ క్రమశిక్షణ ఉంది దానికి. ఇవేమీ లేకుండా ఏదో వాడు పోయమన్నాడు పోసాడు, బత్తాయికే కనపడితే పోసాడు, ఎవడు కనపడితే వాడి మీద అర్చకుడి మీద కూడా పోసేస్తారు ఈ హడావుళ్ళు. దానివల్ల ఏమిటి, ద్రవ్య నష్టం తప్ప రావలసిన ఫలితం రావడం. ఔషధము లాంటిది అన్నారు ఉపాసన, అనగా మందు ఏ అనుపానంతో ఎప్పుడు వేసుకోమని వైద్యుడు చెప్పాడో అప్పుడు వేసుకోవాలి. రాత్రి పడుకునేటప్పుడు మందు వేసుకో అంటే అది పగటి పూట వేసుకుంటే ఉపయోగం ఉందా? లేదు. కడుపు నొప్పి వచ్చినప్పుడు వేసుకోవలసిన మందుని తలపోటు వచ్చినప్పుడు వేసుకుంటే పనికొస్తుందా? పనికిరాదు. అలాగే ద్రవ్యాభిషేకములు కూడా దేని తర్వాత ఏం వేసుకోవాలో, ఎప్పుడు వెయ్యాలో తెలుసుకుని శ్రద్ధగా చేస్తే అప్పుడు శ్రద్ధ వల్ల మనకి దాని ఫలితం లభిస్తుంది అన్నమాట. ఎందుకంటే సృష్టి ఆరంభంలో క్షీరాభిషేకం జరిగింది ఆయనకి. అలా అభిషేకం చేసి తిరిగి వస్తున్నానన్నది కామధేనువు. వెంటనే మరొక సాక్ష్యం దొరికావు, నేను విష్ణువు దగ్గరికి వెళ్ళగానే నేను శివుడి శిరస్సు చూశానని చెబుతాను. అప్పుడు మొగలికి ఓ సాక్ష్యం చెబుతుంది, రెండవ సాక్ష్యం అడుగుతాడు ఆయన, నువ్వు కూడా నా వైపు సాక్ష్యం చెప్పు, నేను శివుడి శిరస్సును చూశాను అనగానే ఊను అనగానే కామధేనువుకు లోపల కొంచెం బాధ కలిగింది. ఇంతటి బ్రహ్మ ఈశ్వరుడి శిరస్సు చూశానని అసత్యమాడి విజయం పొందాలనుకుంటున్నాడు. చీ, పదవుల కోసం, కీర్తి కోసం ఎన్ని తప్పుడు మార్గాలు అవలంబిస్తారు. ఏదో భూలోకంలో అంటే రకరకాల అవార్డులు డబ్బులు ఎట్టు కొనుక్కుంటున్నారు అనుకోండి, ఈ మధ్యన ఎక్కడ చూసినా అవార్డులన్నీ కొనుక్కోవడమేగా. ఈ అవార్డులు ఇచ్చే కమిటీ ఎందుకు? ఇద్దరిని వెంట పెట్టుకుని తిరిగి స్థలం దగ్గరకు వచ్చేసాడు, శివలింగం పుట్టిన స్థలానికి బ్రహ్మ. ఆ సమయానికి అక్కడికి వచ్చాడు విష్ణువు. ఏం విష్ణు, ఏం జరిగిందంటే నేను పాతాళానికి వెళ్ళాను కానీ మూలం చూడలేకపోయాను, ఓడిపోయాను, అందుకే యథాస్థానానికి వచ్చానన్నాడు ఆయన. జ్ఞాని, నిజాయితీ కలిగిన వాడు గనక. అప్పుడు బ్రహ్మ చక్కలు కొట్టుకుని ఎగిరి ఆనందంతో గంతులు వేసి, ఇప్పుడు అర్థమైందా, నేనే నీ తండ్రిని, లేచి నిలబడి నమస్కారం చేయమంటే అహంకరించావు, నేను శివుడి శిరస్సును చూసి వచ్చాను, నేను విజయం పొందానన్నట్ట. నేను చేయలేని పని నువ్వు ఎలా చేసావునైనా సాక్ష్యం ఉందా అన్నాడు ఆయన. ఇదిగో మొగలి పువ్వు, చెప్పువాయి మొగలి అన్నాడు. అప్పుడు ఆ కేతక పుష్పం చూశారండి బ్రహ్మగారు, నిజంగా చూశారండి. బ్రహ్మకి అప్పటికి ఐదు ముఖాలు ఉండేవి, అందుకని ఐదు ముఖాలతో ఐదు రెండు పది కళ్ళతో చూశాడండి విష్ణు గారు. ఒట్టండి అని అనగానే ఒట్టనగానే ఇది అనుమానం వచ్చింది, అనవసరంగా ఒట్టెందుకు పెడుతుంది ఇది అనుకుని, అబ్బే ఒక్క సాక్ష్యం ఎలా సరిపోతుంది, ఇంకో సాక్ష్యం ఉందా అన్నాడు. ఇదిగో రెండో సాక్ష్యం కామధేనువు అన్నాడు బ్రహ్మ. ఏం కామధేనువు, నిజంగా బ్రహ్మ చెప్పింది నిజమేనా అనగా, తలకాయతోటి నోటితో చెప్పట్ల, తలతో అని ఊపి తోకతో అంది. ఇది గొప్ప సాక్ష్యం, తలకాయతోటి ఉంటుంది, తోకతో లేదని చూపించిందిట. అప్పుడు అర్థమైంది దీనికి, ఇందులో ఏదో కొట్ర ఉందనుకుని, పరమేశ్వర మా ఇద్దరం నిన్ను చూడడానికి బయలుదేరాం, ఏం జరిగిందో నీకు తప్ప ఎవరికి తెలియదు, నువ్వే నిజమైన సాక్షి, నువ్వే నిర్ణయించు జయాపజయాలు అనగానే ఆ స్తంభం పెట్టిల్ని చీల్చుకుని అందులో నుంచి మహానుభావుడు ఈశ్వరుడు పది చేతులతో ఐదు ముఖాలతో పుట్టాడు. సద్యో జాతము, వామదేవము, అఘోరము, తత్పురుషము, ఈశానము అని ఐదు ముఖాలు శివుడికి. ఈ ఐదు ముఖాలతోటి ప్రత్యక్షమై పది చేతులలో పరసు, గండ్రగొడ్డలి, లేడి, దండం, అక్షమాల ఇవన్నీ పుచ్చుకుని ఆయుధాలు, త్రిశూలం మొదలైనవి ధరించి చంద్రరేఖ మౌళి, తెల్లని స్వచ్ఛమైన పాలనురుగు వంటి కాంతితో ప్రత్యక్షమయ్యాడు. కుమ్మని హుంకరించాడు. ఊరి బ్రహ్మదేవ, కూట సాక్ష్యంతో కపట సాక్ష్యంతో విజయం పొందాలనుకుంటావా, ఇదే సృష్టికర్త లక్షణం అని ఆగ్రహించి కనుబొమ్మలు ముడివేయగానే ఈ కనుబొమ్మల మధ్యలో నుంచి వికటాట్టహాసం చేసుకుంటూ కాలభైరవుడు పుట్టుకొచ్చాడు, దిగంబరుడు. ఆయన దశభుజుడు, మహాద్భుతమైన నల్ల అని ఆకారంతో ఉన్నాడు. విభూతి రేఖలు పట్టుకున్నాడు. ప్రపంచ ప్రళయకాలంలో లోకాలన్నిటినీ మింగేసే హుమ్ అనే ఒకనొక ఆర్భాట ధ్వనితో పుట్టుతాడు ఆయన. అటువంటి కాలభైరవుడు పుట్టి పుట్టగానే తండ్రి ఏమిటి ఆజ్ఞ అన్నాడు. ఈ దుర్మార్గుడు బ్రహ్మదేవుడు అసత్యమాడాడు, వాడి తలకాయలు నరికాయి అనగానే కాలభైరవుడు దూకి, బ్రహ్మగారికి ఐదు ముఖాలు ఉన్నాయి, అందులో ఈ పైకుండే ముఖం ఉంటుంది ఊర్ధ్వముఖం, దాంతో అబద్ధమాడాడు. అసత్యమాడిన ఈ ముఖాన్ని గోలుతో గిల్లేశాడు. అలా చిగురుటాకుని గిల్లినట్టు గిల్లాడన్నారండి కాశీఖండంలో. అయితే కాశీఖండాన్ని తెలుగులోకి అనువాదం చేస్తూ శ్రీనాథుల వారు, కుర్వాడి డాచేత చిగురుటాకును గిల్లిన ఎట్లు గిల్లే, ఎడమ చేతితో గోళ్లతో అదిలో చిటికిన వేలు గోలును కుడి చేతి వేలు ఉపయోగించి, ఈ బొటన వేలు ఉపయోగించి చిగురాకు గిల్లినంత తేలిక గిల్లెట్ట. ఆకులు పుడతాయి చూసారు, అప్పుడే ఆకులు, ఆకులు ఇలా గిల్లితే ఎలా ఉంటాయి, అలా గిల్లబడిపోయింది తల, అంత తలకాయ ఊడిపోయింది, చేతికి అతుక్కుపోయింది. ఆ తర్వాత మిగతా తలకాయల మీదకు తోకపోతుంటే బ్రహ్మ ఉడికిపోయాడు, హడిలిపోయాడు. విష్ణుమూర్తి కూడా కంగారు పడి, పరమాత్మ పరమేశ్వర త్రిమూర్తులలో ఎవరు లేకపోయినా సృష్టికి లోటు, బ్రహ్మ నా కుమారుడు, ఆయన పొరపాటు చేస్తే క్షమించాలి, ఒక తలకాయ అసత్యమాడింది కనుక దాన్ని గిల్లేవు, మిగతా వాటిని గిల్లకు, రక్షించు రక్షించరగాని. ఈశ్వరుడు వెంటనే కరుణాస్వరూపుడు గనక వచ్చే వెనక్కన్నాడు కాలభైరవుణ్ణి. కాలభైరవుడు వెనక్కి వచ్చేశాడు, అక్కడికి శిక్ష అయ్యింది. అందుకని కరుణాస్వరూపుడు అన్నారు ఆయన్ని. ఏ తలతో అబద్ధమాడాడో ఆ తలకి మాత్రమే శిక్ష, అన్నిటికీ శిక్ష వేయలేదు. ఇప్పుడు అర్థమైందా? గురువుల శిక్షలు ఇలాగే ఉంటాయి. ఏ అవయవంతో తప్పు చేస్తే ఆ అవయవానికి ఒక దెబ్బ పటక్కన తగులుతుంది. అందుకనే మనం చాలా జాగ్రత్తగా అనుక్షణము జాగరూకులమై ఉండాలి. ఆ మేధాదక్షిణామూర్తి జగద్గురువు ఈ విధంగా ఒక శిక్ష వేశాక ఇప్పుడు బ్రహ్మకేసి తిరిగి, బ్రహ్మ నీకు ప్రాణగండం తప్పింది, అయినా నువ్వు చేసిన పని సామాన్యమైనది కాదు, ఇంతవరకు ఎవరూ చెయ్యని అపరాధం చేశావు. సృష్టికర్తవయ్యుండి సృష్టిభర్తతో తగాదా పడి అసత్యమాడి పదవులు పొందాలనుకున్నావు, అందువల్ల ఇక మీదట నీకు భవిష్యత్తులో మాకు జరిగినట్టుగా పూజలు జరగవు, నీకెక్కడ ఆలయములు ఉండకుండా ఉండుగాక, గుడులు గోపురములు కట్టరు, నీకు అభిషేకాలుండవు, పువ్వులుండవు, పూజలుండవు, శాశ్వతంగా పూజా విహీనుడి వైపు, పూజా రహితుడి వైపు అని చెప్పించాడు. పాపం బ్రహ్మదేవుడు ఖిన్నుడైపోయాడు, ఏడ్చాడు, మృత్యుంజయ పాహి పాహి, పూజలు లేకపోతే బతికి మాత్రం ఉపయోగం ఉంది, ఎంత గొప్పవాడినైనా ఎవరన్నా 10 మంది పూజిస్తూ ఉంటే ఆనందమే వేరు, అందరికీ పూజలు జరుగుతూ చివరికి భూలోకంలో మానవులకు కూడా గుళ్ళు కట్టి గోపురాలు కట్టి పూజ చేస్తున్నారు, ఆ పూజ బ్రహ్మంతటి వాడికి లేకపోతే ఎలాగా, అంచేత నన్ను క్షమించి నాకు పూజ అర్హత కలిగించరగాని, నాయన శాపం పెట్టాను గనక వెనక్కి తీసుకోలేను, కానీ ఒక్క 2 చోట్ల మాత్రం నీకు ఆలయాలు కట్టి పూజించేదరు కాక, అది ఒకటి కాశ్మీరంలో, 2వది గుంటూరు దగ్గర చేబ్రోలు అని అక్కడ బ్రహ్మకి ఆలయం ఉంటుంది, 2 చోట్లే మాత్రమే నీకు ఆలయాలు ఉంటాయి, అవి కూడా పెద్దగా ప్రసిద్ధికి ఎక్కవు, ఎక్కువ మంది నిన్ను దర్శించరు, కానీ క్షమించమన్నావు, నాకు నీవంటే అభిమానం, సృష్టికర్తవి, అందువల్ల నిన్ను గుడులు కట్టి పూజించే అధికారం లేకుండా చేసిన నీ నామస్మరణ అందరూ చేసేలా చేస్తాను, ఈరోజు నుంచి సర్వకాల సర్వావస్థల్లో నీ బ్రహ్మనామం అందరి నాలుకల మీద నాట్యమాడుగాక, నువ్వు ఆత్మజ్ఞానిగా అందరి జీవాత్మల చేత స్తుతింపబడుగాక అన్నాడు. అంటే అంతరార్థం ఏమిటి, ఆ రోజు నుంచి అందరూ బ్రహ్మను తలుచుకోవడం మొదలెట్టారు. ఎలాగా, ఆనందం కలిగింది, బ్రహ్మానందం కలిగింది అంటాడు, శివానందం కలిగింది, విష్ణు ఆనందం కలిగింది అని ఒక్కడంటాడో మీరు ఆలోచించండి, మీకు ఎప్పుడైనా ఆనందం కలిగితే ఏం బ్రహ్మానందం అని అంటాం, ఆ విధంగా నీ పేరు బ్రహ్మ అనేది పలకబడుగాక. పద్మాకర్ గారు పురాణం అయ్యాక ఎలా ఉందని అడిగితే బ్రహ్మాండంగా ఉందంటాడు, కానీ శివాండంగా ఉంది, విష్ణుండంగా ఉందంటాడా, పిండాండంగా ఉందంటాడా అండం. ఆ విధంగా అనుక్షణం ఆనందం కలిగితే బ్రహ్మాండం అంటారు. ఎవరి మీదైనా పెళ్ళాం మీద కోపం వస్తే బ్రహ్మరాక్షసి అంటాడు, కాని శివరాక్షసి విష్ణు రాక్షసి అంటాడా, అక్కడ కూడా నీ పేరే ప్రసిద్ధికి ఎక్కువగాక. జ్ఞానం కావాలంటే బ్రహ్మజ్ఞానం అంటాడా శివజ్ఞానం అంటాడా, కాబట్టి బ్రహ్మజ్ఞానం కావాలని బ్రహ్మ అని నిన్ను తలుచుకుందరుగాక. ఆఖరికి ఎవరికైనా చెవుడు వచ్చిన బ్రహ్మ చెవుడిని నిన్నే తలుచుకుందరుగాక. ఈ విధంగా ఎక్కడైనా ఎక్కువ ఉన్న చోటల్లా నీ పేరు ప్రసిద్ధికి ఎక్కువగాక. ఎంత ఆశ్చర్యం అండి, ఇది శివుడు అనుగ్రహం అంటే. మీరు చూడండి ఎక్కడ ఆయన అన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడికి వెళ్ళండి, ఆ బ్రహ్మ 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 వాడుతూనే ఉంటారు. బ్రహ్మాండం, బ్రహ్మచూడు, బ్రహ్మ రాక్షసి, బ్రహ్మజ్ఞానం, బ్రహ్మ పదార్థం, బ్రహ్మ అనే శబ్దం అలాగా బ్రహ్మాత్మభూ స్వయం విష్ణు ఇలాగే పలుకుతారు అన్నిటికీ కూడా. ఆయనకి సర్వం కల్విదం బ్రహ్మ అనవలసిందే ఎక్కడికి వెళ్ళినా. ఇది ఒక్కటే కాదటి, ఈ అన్ని విషయాల్లో కూడా ఆయనకి పురోహితుడిని కూడా బ్రహ్మగారనే పిలుస్తారు. పిండం పెట్టేవాడిని కూడా అపర బ్రహ్మనే అంటారు చివరికి. అని ఈ విధంగా అనగానే అయితే బాగుందండి, ఇది ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మగారు బ్రహ్మగారు బ్రహ్మగారు. అదొక యోగ జాతకం. ఆ రోజు నుంచి బ్రహ్మగారికి అందరి నోట్లో నారిపోయడం వచ్చాడు. యూట్యూబ్లో, ఐట్యూబ్లో, ఏట్యూబ్లో కింద బ్రహ్మే, అదో బ్రహ్మదశ. ఇలా ప్రసిద్ధికి ఎక్కట అయ్యాక ఇప్పుడు విష్ణువు చేసి తిరిగాడు. విష్ణుదేవ నువ్వు అంత సత్యపురుణ్ణి ఎక్కడా చూడరా, అపజయం పర్వాలేదు, అసత్యం కంటే అని నిజాయితీగా ఉన్నావు గనక నాతో సమానముగా నీకు కూడా భూలోకంలో గుళ్ళు గోపురాలు కట్టి నిన్ను నిరంతరం పూజిస్తారు. ఎంతెందుకు, కలియుగంలో నాకంటే నీకే ఎక్కువ గుళ్ళుండుగాక, నీ క్షేత్రాలకి జనం ఎక్కువ వచ్చేదారుగాక, నా గుడి కంటే నీ గుడికి ఎక్కువ జనం వస్తారన్నారు. అందుకే తిరుపతి మొదలైన క్షేత్రాలు చూడండి, ఆయనకు వచ్చిన జనం చూడకూడదు. నాకంటే ఎక్కువ పూజలు నీకు జరుగుగాక, ఎక్కడైనా మన ఇద్దరికీ పొరపాటును యుద్ధం చేయవలసిన అవసరం వస్తే నన్ను నువ్వు జయించదవు గాక, నాకు కూడా రక్షకుడు అనే కీర్తి పొందుదువు గాక అని ఆయనకు వరం ఇచ్చాడు. ఇక ఆ తర్వాత ఇప్పుడు మొగలి పువ్వుకేసి తిరిగాడు. ఓయి కేతకమ్మా, బ్రహ్మగారు ఏదో విజయం కోసం అసత్యం ఆడమన్నాడు అనుకో, నీ బుద్ధి ఏమైంది, నా నెత్తి మీద నుంచి కిందకి దారి కూడా అబద్ధం ఆడతావు కదా, కాబట్టి ఈ రోజు నుంచి నువ్వు నా పూజకి పనికిరావు పో అన్నాడు. అనగానే పక్క నుంచి సంపెంగ పువ్వు ఒకటి లేచి, భూలోకంలో కదా మరి అది జరుగుతున్నది ఇప్పుడు ఇదంతా, అందుకని ఆ సంపెంగ పువ్వు లేచి, అదేంటండి మా పువ్వులు మా క్యాస్ట్ అండి, ఎక్కడికి వెళ్ళి ఈ క్యాస్ట్ ఫీలింగ్ పోదు మా ఐదు అడుగు. మీరు చూడండి ఎక్కడికి వెళ్ళినా మన సత్రం ఎక్కడ ఉంది, లేకపోతే మన వాళ్ళు ఎక్కడున్నారు, అన్నిటికీ మన మాయదారి బుద్ధి. ఆ పువ్వులకు కూడా అంతే, వెంటనే సంపంగ పువ్వు లేచి మా పువ్వుల్ని శాపం పెడతారా మీరు అంది. ఓసి దౌర్భాగ్యాల నువ్వు కూడా పువ్వు పువ్వులు లేచావా, కాబట్టి మీ ఇద్దరు కూడా పనికిరారు అన్నాడు. అప్పటి నుంచి శివపురాణంలో చెప్తున్న శ్లోకం, నేను ఎందుకు ఈ పక్కన పుస్తకం పెట్టానంటే మీకు ఈ పుస్తకం ఇక్కడే ఉంటుంది, నేను చెప్పిన శ్లోకం ఉందో లేదో మీరు పరిశీలించుకోవచ్చు. చంపకం కేతకం హిత్వా త్వన్యం సర్వం సమర్పయేత్. ఆ రోజు నుంచి శివుడి శాపానికి గురి చంపకం అంటే సంపంగి పువ్వు, కేతకం మొగలి పువ్వు, హిత్వా విడిచిపెట్టి, అన్యం సర్వం సమర్పయ్యత్ ఇంకా ఏ పువ్వైనా, గుడ్డి పువ్వు కూడా వచ్చాయనికి, గడ్డి పువ్వు గుడ్డి పువ్వు ఏదైనా స్వీకరిస్తాట, ఈ రెండు పువ్వులు మాత్రం శివ పూజకి పనికిరావు, కాబట్టి మొగలి పువ్వు సంపంగి పువ్వు మాత్రం ఎప్పుడు శివుడు నెత్తి మీద పెడితే వాడు పతనం అయిపోతాడు. మొగలి సంపంగి చంపకం కేతకం హిత్వా త్వన్యం సర్వం సమర్పయే. పాప రెండు ఏడ్చే అనవసరంగా సపోర్ట్ చేసి క్యాస్ట్ ఫీలింగ్తో, అసలు నా పనే రోస్ట్ అయిపోయింది, నా బతుకే వేస్ట్ అయిపోయింది, తండ్రి అనుగ్రహించమంది అది కేతకము కాళ్ళ మీద పడింది. ఈ శివుడుకున్నది పెద్ద గొడవ, నాకు వల్లే జాలి, క్షణంలో కూలైపోతాడు, ఎంత వేళనైనా క్షమించేస్తాడు, మాయదారు గొడవ. అందుకని ఆయన జాలి పడిపోయి, సర్లే మీరు బతిమాలుతున్నారు నాకు జాలి వేస్తోంది, ఈ రోజు నుంచి నా పూజకి పరికిరారు కానీ మీకు ఇంకా గొప్ప ఔన్నత్యం కలిగిస్తాను. శివరాత్రికి అభిషేకాలు చేసేవాళ్ళు పందిరి వేస్తారు, ఆ పందిరి కింద పార్థివ లింగమో ఇంకో లింగమో పెట్టి నా అభిషేకం చేసేటప్పుడు ఆ పందిరి పైన మిమ్మల్ని పెడితే ఆ పూజ 1000 రెట్లు ఎక్కువ ఫలితవచ్చుగాక. అంటే నా నెత్తి మీద ఉండరు కానీ నా నెత్తి మీద వేసే పందిరి మీద ఉంటారు కనుక ఇంకా పైకి వెళ్ళినట్టే. మీరు డైరెక్ట్గా నెత్తి మీదకి వెళ్ళకండి, పందిరి మీద ఉండకండి. శివాలయంలో అభిషేకాలు చేసేటప్పుడు లింగం మీద పెట్టడానికి పనికిరాదు, కానీ ఆలయం పైన ఎక్కడైనా గోపురాల మీద ఈ పువ్వు పెడితే అప్పుడు ఆ పూజ 1000 రెట్లు ఎక్కువ ఫలితమిస్తుంది. కాబట్టి ఈ రోజు నుంచి మీరు లింగం మీద పెట్టడానికి పనికిరాకపోయినా పందేళ్లలోనూ, శివ పూజలో ఉన్న పందేళ్లలోనూ, ఆలయాల్లో పైన ఉన్న తక్కిన ప్రాంతాల్లో పైన కలశాలు ఉంటాయి చూశారు కదా, మీరు శివాలయానికి ఒక కలశం ఉంటుంది, ఆ కలశం మీద మిమ్మల్ని పెడితే మీకు అద్భుతమైనటువంటి శక్తి వస్తుంది, దానివల్ల ఆ పూజ చేసిన వాడికి ఇంకా ఎక్కువ ఫలితం వస్తుంది. కాబట్టి ప్రజలు అలా గౌరవిస్తారు అని మొత్తం మీద వాటికి కూడా వరం ఇచ్చాడు. తక్కిన అందరి దేవతలకి మీరు ప్రీతిపాత్రులు అవుతారని కూడా వరం ఇచ్చాడు. ఇప్పుడు సురభి కేసి తిరిగాడు కామధేనువు కేసి. కామధేనువు నువ్వు సగం అబద్ధమాడు సగం నిజం చెప్పావు, తలకాయతోటేమో ఇలా ఊపి తోటతో లేదన్నావు, కాబట్టి లేవగానే నీ ముఖం చూస్తే బ్రహ్మహత్యాపాపం తొట్టుకుంటుంది. ఇక్కడ కూడా హత్యాపాపకాల్లో కూడా బ్రహ్మహత్య, అక్కడ కూడా బ్రహ్మశబ్దమే, శివహత్యాపాపం అనలేదు. చూశారా మీరు మాయగారు అన్ని చోట్ల బ్రహ్మశబ్దంలో వాడేలా చేశాడే. ఇక తోక చూస్తే లేవగాని మహాఫలితం, కోటి లింగాలని పూజించిన ఫలితం వచ్చుగాక. గోదానం చేసేటప్పుడు ముఖానికి పసుపు కుంకుమ పూసినా దానివల్ల ఏం పెద్ద ఉపయోగంలా, తోకని మాత్రమే ఆ దానం చేసేటప్పుడు పురోహితుడి చేతిలో పెట్టాలి. మీరు ఎవరికైనా గోదానం చేసేటప్పుడు గోదానం ఎలా చేస్తారో తెలుసా, వెనక వైపు అంతా పృష్ఠభాగంలో అటు ఇటు పూజ చేసి ఈ తోకని, ఇదిగో ఈ గోవు నాది కాదు నీ చేతిలో పెడుతున్నాను, ఇయం నమమా అనాలి. ఆవు స్త్రీలింగం కనుక ఇయం నమమా అనాలి, ఇది నాది కాదు అనాలి. అప్పుడే గో పూజ చేసి గోవుని దానం చేసిన ఫలితం వస్తుంది. తక్కిన దానాల్లో ముఖం చేతిలో పెడతారు, కానీ ఇక్కడ మాత్రం తోక చేతిలో పెట్టాలి. నీ వెనక భాగం పుణ్యం, ముందు భాగం అపవిత్రం. ఇక మీదట భవిష్యత్తులో ఎవరైనా ప్రదక్షిణ మొదలు పెట్టేటప్పుడు వెనక నుంచి మొదలుపెట్టి అక్కడికి రావలసిందే, అదే నిజమైన ప్రదక్షిణ. అంటే ఆవుకి మీరు ప్రదక్షిణ చెయ్యాలంటే గోవు వెనక భాగానికి వెళ్ళి మూత్రద్వారం దగ్గర తోక దగ్గర నిలబడి అక్కడి నుంచి మళ్ళీ తిరిగి అక్కడికి వస్తే అది ప్రదక్షిణ. ముఖంతో మొదలు పెడితే అది భయంకర దోషం. నీ వెనక వైపు వచ్చే పదార్థాలన్నీ పవిత్రం, ముందు భాగం అంతా అపవిత్రం. అందువల్ల నీ పేడ యమునా నదితో సమానమవుగాక, నీ మూత్రం నర్మదా నదితో సమానమవుగాక, నీ క్షీరం గంగానదితో సమానమవుగాక, నువ్వు పవిత్రమవుగాక. వెనక భాగానికి ఆ శక్తి ఇస్తున్నాను, ముందు భాగానికి ఆ శక్తి లేదన్నాడు. అందుకనే కాశీఖండంలో గోమయం యమున సాక్షాత్ గోమూత్రం నర్మదా శుభ క్షీరం తస్యాంతు గంగావైకిం పవిత్రమతః పరం అన్నారు. గోమయం అంటే పేడ. కాశీఖండంలో బ్రహ్మగారు స్వయంగా చెబుతాడు ఈ మాట దేవతలకి ఋషులకి, ఆవు పేడ యమునా నది. యమునా నదిలో స్నానం చేయాలనుకున్న వాళ్ళు ఆవు పేడంత ఒంటికి రాసుకుని స్నానం చేయండి, మీకు యమునా నది స్నాన ఫలితం వచ్చినట్టే. గోమూత్రం నర్మదా శుభ, గోవు యొక్క మూత్రం ఆవు మూత్రం నర్మదా నది, కాబట్టి దాని నెత్తి మీద చల్లుకుని ఒంటికి పూసుకుని స్నానం చేస్తే నర్మదా నది స్నాన ఫలితం. కాలు విరిగి నర్మదా నదికి పుష్కరాలకు వెళ్ళక్కర్లా, ఈ మూత్రం ఒంటికి పూసుకుంటే చాలు, హాయిగా వెంటనే స్నానం చేసేస్తే నర్మదా నది స్నాన ఫలితం వస్తుంది. అంటే ఓపుకున్నవాడు వెళ్ళండి, నేను చెప్పింది ఓపిక లేని వాడు. అసలు ఏ ఓపిక ఉండదు, మీకు ఆటో ఎక్కి వెళ్ళండి అంటేనే మా భక్తురాలు ఎంత అద్భుతంగా నడిచిందంటే. అసలు ఇవాళ నాకు ఈ రోజు హైలైట్ ఎవరన్నా ఉన్నారంటే కనక మహాలక్ష్మి గారు, గ్యారంటీ. అప్పుడు చప్పట్లు కొట్టాల్సింది ఆవిడని. ఇవాళ మళ్ళీ ఇంకో మాయలో పెట్టి పెడుతూ ఉంటే దారిలో మీకు ఆటోలో వెళ్ళమన్నాను కదండి, ఎందుకండి అంటే ఆవిడ చిరునవ్వు నవ్వు ఇంకేం మాట్లాడలా, రాత్రి బాగా పనిచేసింది ఔషధం. అందుకని ఎంత ముచ్చట వచ్చిందంటే ఇవాళ పెద్ద పెద్దవాడు మీరంతా నిజం చెప్పాలంటే వయసులో నాకంటే చాలా పెద్దవాళ్ళు అయి ఉండొచ్చు, కొంతమంది ఇంచుమించుగా నా వయసు వాళ్ళు అయి ఉండొచ్చు, లేదా ఐశ్వర్యవంతులు ఉన్నారు, కొంతమంది బాగా చదువుకున్న వాళ్ళు ఉండొచ్చు, చదువుకున్న వాళ్ళు లేకపోవచ్చు. ఏమున్నా వయసుతో సంబంధం లేకుండా గురువు గారు ఏం చెప్పినా ప్రమాణం, గురువు వాక్యంతో కర్తవ్యం. పుక్కిటి పురాణం కథలు చెప్పరు, పనికిమాల కబుర్లు చెప్పరు, ఉన్నదల్లా ప్రమాణం అని కనిపెట్టి చెప్పగానే భక్తితో ఆచరించారు. ఇలా ఆచరించిన మీకు అరుణాచలేశ్వరుడు తప్పక శుభఫలితం ఇచ్చి తీరుతారు. అంతేకాక నా వాక్కు వృధా కాదు, నాకు నమ్మకం అదనమాట. ఇలా ఉండాలి శ్రద్ధ అంటే. పర్వాలేదు పర్మిషన్ ఇచ్చారండి అని ఎగిరి గంతులేసి వెళ్ళిపోయారా, మరి మీరు మమ్మల్ని అందరినీ చూశాను దారిలో పాప అలా నడుస్తూనే ఉన్నారు, రెండింటికి నడిచారు. నేను కొంచెం బద్దకించారు, కొంచెం నిన్న అంతా ఓపికగా లేక మీరు వెళ్ళాక మీ వెనకాతలు వచ్చినా కలుసుకోగలనే ఒక ధైర్యం కూడా ఉండడం వల్ల అలాగే అన్నట్టుగా కరెక్ట్గా కలిసాం మనందరం. దారిలో కొందరు డామినేట్ చేసేవారికి బాలకృష్ణ గారు వాళ్ళు దర్శనానికి వెళ్ళే సమయానికి నేను వచ్చేసాను అక్కడికి, వాళ్ళు అందరం అక్కడే కలిసాం, నదులన్నీ సముద్రంలో కలిసినట్లుగా. అంచేత బ్రహ్మానందం కలిగి మళ్ళీ మరొక్కసారి మీ అందరికీ కూడా మంగళాశాసనం ఇస్తున్నాను. ఎందుకు చెబుతున్నాను అంటే ఓపిక లేకపోతే భగవంతుడు మనం ఎలాగైనా చేయొచ్చు అన్నాడు. ఓపిక ఉంటే వెళ్ళండి, శరీరం మనకే తెలుస్తుంది ఎక్కడ ఓపిక లేకపోతే అక్కడ మానేస్తాం, వేరే విషయం. కానీ ఆవు మూత్రం నర్మదా నది, అది రాసుకుని మనం నీళ్లు పోసుకుంటే నర్మదా స్నానం చేసినట్టే. క్షీరంతశ్యాంతు గంగా వై, ఇక ఆవు పాలంటే గంగానదే. అందుకే మూడు నదులు వెనక భాగంలో పెట్టుకున్నా పృష్ఠ భాగంలో పెట్టుకున్నా గోవు కంటే గొప్ప పవిత్ర వస్తువు లేదు. కిం పవిత్రం అతఃపరం అన్నాడు బ్రహ్మ. ఇది అన్నది బ్రహ్మ. ఎక్కడ? స్కాంద పురాణంలో కాశీ మహిమ కాశీఖండంలో ఉన్న శ్లోకం. కాబట్టి ఆవు అంత పవిత్రం, ఇలా దీవించి ముఖభాగం పరికిరాదని చెప్పాడు. ఇప్పుడు అసలు రంగంలోకి వచ్చాడు ఆయన. నాయనలారా, ఇంతకు వరకు నేను కేవలము విగ్రహారాధనకే పరిమితం అయ్యాను. నాలుగు చేతులు లేక పది చేతులతో, ఐదు ముఖాలతో లేక ఏకముఖంతో ఉన్న విగ్రహం, నా పక్కన పార్వతీ విగ్రహం పెట్టుకుని పూజించటం ఇంతకాలం జరుగుతోంది. ఎక్కువ భాగంలో ఏం చేస్తారంటే ఈశ్వరుడి ఉత్సవ మూర్తుల్లో నాలుగు చేతులు, ఆ నాలుగు చేతుల్లో ఒక దాంట్లో గంటకొట్టలి, ఒక దాంట్లో లేడీ తప్పక ఉంటుంది. మీరు చూడండి శివుడి యొక్క విగ్రహాలన్నింటిలో ఏక శిరస్సుతోటి ఇలా ఉత్సవ మూర్తిగా పూజిస్తున్నారు. ఈ రోజు నుంచి బ్రహ్మ విష్ణువుల యుద్ధం ఆపడం కోసం నేను ఇక్కడ ఒక అద్భుతమైన అగ్నిస్తంభ రూపంలో వచ్చాను. ఇది లింగం అని పిలువబడుతుంది. ఈ లింగం ఇటు సగుణం ఇటు నిర్గుణం, అనగా గుణం ఉందా అంటే ఉంది, ఒక ఆకారం ఉంది, కానీ అది ఆకారము కాదు. లింగానికి ఒక ఆకారం కనబడుతోంది, కానీ కళ్ళు ముక్కు చెవులు లేవు కదా, కాబట్టి ఆకారం లేదు. ఆకారం లేనిది నిర్గుణం, గుణరూపకర్మములు లేనిది నిర్గుణం, గుణరూపకర్మములు ఉంటే సగుణం. లింగం అంటే సగుణ నిర్గుణములకు మధ్య మార్గం, అంటే గుణముంది లేదు, రూపముంది లేదు, ఈ రూపం లేదు, ఏదో ఒక రూపం ఉంది, ఏదో ఒక ఆకారం ఉంది, ఏదో ఒక గుణం ఉన్నది, ఏదో ఒక కర్మ ఉన్నది, కానీ మానవులు అనుకున్న కర్మ గుణ రూపాదులు లేవు. కాబట్టి ఇటు సగుణము కాదు నిర్గుణము కాదు రెండింటికి మధ్య మార్గం, సగుణ నిర్గుణములు రెండూ కలిసినది. కాబట్టి లింగ పూజ సగుణ పూజ కంటే కొన్ని వేల రెట్లు ఎక్కువ ఫలితం ఇస్తుంది. అందుకని శివుడికి సగుణ పూజ కంటే, నిర్గుణ పూజ కంటే లింగ పూజ ఇష్టం. ఈ రెండూ ఉండాలి. నా ఆలయములలో శివలింగంతో పాటుగా పక్కన ఉత్సవ మూర్తులు ఉంటాయి. పూజలేమో అభిషేకాదులన్నీ నాకు జరుగుతాయి లింగానికి, కళ్యాణం మాత్రం నా ఉత్సవ మూర్తులకు జరుగుతాయి. ఈ రెండింటిని పెట్టుకుని పూజ చేసే వారికి అఖండ ఫలితం, అపూర్వ ఫలితం ఇస్తాను. లింగ పూజ చేసిన వాడికి పునర్జన్మ లేకుండా చేస్తున్నాను. ఇక ఈ స్థలం ఉన్నది అరుణాచలమితి ఖ్యాతం. ఈ రోజు నుంచి ఇది అరుణాచలం అని పిలువబడుతుంది. నా లింగావిర్భావం సృష్టిలో జరిగిన ఈ ప్రదేశం, ఇక్కడ నేను ప్రజలకి, నేను ఒకప్పుడు స్తంభ రూపంలో ఆవిర్భవించినందుకు చిహ్నంగా అరుణాచలేశ్వరుడు అనే పేరుతో ఒక అందమైన లింగ రూపంలో ఉంటాను. ఎందుకంటే అంత లింగం అంటే ఎల్లవేళలా చూడలేరు కదా ప్రజలు, భస్మైపోతారు పైగా. అందుకని ఉపసంహరించుకుని ఒక చిన్న లింగ రూపంలో కొలువై ఉంటున్నాను. ఇది ఆదిలింగం, అగ్నిలింగం, పరమ అత్యద్భుతమైన పాపాలన్నిటినీ అరుణకాంతితో తొలగించే అపూర్వ లింగం. ఈ లింగాన్ని మొట్టమొదటిగా మీ ఇద్దరూ పూజించండి, బ్రహ్మ విష్ణువులిద్దరూ. కలియుగాంతం వరకు ఈ క్షేత్రం సుప్రసిద్ధికి ఎక్కుతూ చెప్పాడంటే ఇక్కడ మహాతీర్థ స్థలం అవుతుందన్నారు ఇందులో. ఆనాడు ఆవిర్భవించినప్పుడు ఆయన, నన్ను పూజించడానికి ఇక్కడికి యోగులు వస్తారు, సిద్ధులు వస్తారు, నా పరివారగణం వస్తారు, రకరకాల సాధనలు చేస్తారు, ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత వచ్చి ఇక్కడ సాధన చేయటం వల్ల ఈ స్థలానికి ఖ్యాతి పెరుగుతుంది. కలియుగాంతం వరకు ఇక్కడ ఉండగలిగిన వారికి, ఇక్కడ శరీరం విడిచిపెట్టిన వారికి ముక్తిస్తాను. ఇక్కడే మనకు అనుమానం రావచ్చు, కాశీలో చచ్చిపోతే మోక్షం, కాశ్యాంతో మరణానుముక్తి, కారణం అరుణాచలంలో నివసిస్తే మోక్షం అంటున్నాడు. ఇక్కడ నివసిస్తే మోక్షం అయితే చచ్చాక కానీ మోక్షం ఇవ్వని కాశీకి ఇక్కడ శరీరం విడిచిపెట్టినా, ఇక్కడ చాలా కాలం సాధన చేసిన అటువంటి వారికి వచ్చే జన్మలో కాశీలో చచ్చే యోగం వస్తుంది, అప్పుడు మోక్షం వస్తుంది. అదే వాడు అంతరా. ఇంకా వ్యాసుడి కాదు నాకు ప్రమాణం, నేనే ప్రమాణం అనుకుంటే అజ్ఞానం ఎవడు బాగుదేలేడు. వెనకటి ఒకడు ఉండేవాళ్ళు అండి, వ్యాసుడు లేడు ఇంకోడు లేడు, నాకు నేనే ప్రమాణం, నేను చెప్పింది నిజమంటే ఆ మూర్ఖుని ఎవడు బాగుదేలేడు. కానీ ఈ సృష్టిలో ఎవరికైనా శంకరాచార్యులు వారు కూడా చెప్పారు, ఏ మహర్షి అయినా చెప్పవలసిందే, సమస్త ప్రాణులకి మన పురాణ ఇతిహాసములే, వేదవ్యాసుల వారు రాసినవే ప్రమాణం. ఇవి లేకుండా ఇవ్వండి ప్రమాణంగా చెప్పగలిగేది. అసలు అరుణాచలం పుట్టిందని, అరుణాచలంలో శివలింగం ఆవిర్భవించిందని, ఇంకోటని ఇంకోటని ఎవరు చెప్పవలసిన వ్యాసోచ్చిష్టమే ఈ జగత్తంతా. వ్యాసోచ్చిష్టమేదని జగత్తంతే ఆయన మనకి దిక్కు. వ్యాసో నారాయణో హరిహి, విష్ణుమూర్తి వ్యాసుడి రూపంలో పుట్టి 18 పురాణాలు, మత్స్య, మార్కండేయ, భవిష్య, భాగవత, బ్రహ్మ, బ్రహ్మాండ, బ్రహ్మవైవర్త, వరాహ, వామన, వాయు, విష్ణు, అగ్ని, నారద, పద్మ, లింగ, గరుడ, కూర్మ, స్కాంద పురాణములని 18 పురాణాలు, సౌర, కాళి, ఉసెనస, నారసింహ, పిశంగల, పింగళాది 18 ఉప పురాణాలు, మహాభారతం అనే ఒకనొక 107,281 శ్లోకాల పంచమ వేదం, బ్రహ్మసూత్రాలు, ఇన్ని ఇచ్చిన మహానుభావుడు విష్ణుస్వరూపుడు వ్యాసుడే మనందరికీ ప్రమాణం. ఆయన చెప్పిన దాన్ని బట్టే మనకి ఇవన్నీ వచ్చాయని తెలిసాయి, లేకపోతే ఏం తెలుస్తాయి? తర్వాత వాళ్ళు ఎవరు ఎంత చెప్పినా అదే మనకి ప్రథమ ప్రమాణం. అటువంటి వ్యాసుల వారు చెప్పారు, ఇక్కడ గనక మీరు ఎక్కువ కాలం ఉన్నా, గిరి ప్రదక్షిణ చేసినా, ఇక్కడ మంచి మాటలు విన్నా, ఇక్కడ భగవత్ కథ విన్నా, అటువంటి వారికి ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలో అయినా కాశీలో మరణించే యోగం వస్తుంది. శ్రీశైల శిఖరం చూస్తే పునర్జన్మ ఉండదని చెప్పారు, అక్కడ ఇదే చెప్పారు. శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ విద్య న విద్యతే, ఇదమే వహి సత్యం చేత్ కిమర్థం కాశీరిష్యతే అని అగస్త్యుణ్ణి లోపామత్రుడు అడుగుతుంది. శ్రీశైల శిఖరం చూస్తే పునర్జన్మ ఉండదంటున్నారు, అలాంటప్పుడు ఇదే నిజమైతే శ్రీశైల శిఖరం చూసి హాయిగా మోక్షం పొందక చచ్చాక కానీ మోక్షం ఇవ్వని కాశీకి ఎందుకండి వెళ్ళాలంటే వెర్రిదానా? ఈ అరుణాచలం వెళ్ళినా, తిరుపతి వెళ్ళినా, శ్రీశైల శిఖరం చూసినా వీటన్నిటికీ వచ్చే ఫలితం రాబోయే ఏదో ఒక జన్మలో కాశీలో మరణించే యోగం వస్తుంది. అలా కాశీలో మరణిస్తే అప్పుడు మోక్షం వస్తుంది. కానీ కాశీయో ఆ మోక్షం వెంటనే చచ్చిపోగానే ఇస్తుంది. అందుకని చిట్ట చివరికి ఎవరైనా వెళ్ళి అక్కడ మరణానికి వెళ్ళవలసిందే, దోమైనా ఏదైనా ఇంకోడైనా. ఆ విధంగా ఈ క్షేత్రములన్నీ అక్కడ మనకి మరణించే యోగం కల్పిస్తున్నాయని అంతరార్థం. కాబట్టి ఇప్పుడు అరుణాచలం వచ్చిన యాత్ర ఫలితం ఎక్కడికి పోదు. ఈ ఫలితం వల్ల మనం ఎప్పుడో ఒకప్పుడు అదృష్టం బాగుంటే ఈ జన్మలోనే గురువు గారిని దేవుడు అనుగ్రహిస్తే కాశీలో క్షేత్రం కట్టేశానంటే వద్దన్న మిమ్మల్ని ఇడ్చుకుపోతూనే ఉంటారు కదా. నా మాట అంటే మీకు గురి అక్కడికి వచ్చాక గిరి ప్రదక్షిణ చేసినట్టుగా పంచకులసులు యాత్ర చేయించేస్తాను ఆవిడ చేత కూడా గ్యారంటీగా. నేను తలుచుకుంటే చేయించగలను. పంచకులస యాత్ర అంటే మాటల మహాయోగం అది. కాబట్టి మొత్తం మీద పునర్జన్మ లేకుండా చేసే అపూర్వ క్షేత్రం ఇది. ఇక్కడ నుంచి ప్రపంచంలోకి అనేక పంచభూతలింగాలు వ్యాపిస్తాయి. ఇది సిద్ధక్షేత్రం అవుతుంది. ఇక్కడ ఎన్ని రోజులు ఉండొచ్చో చెప్పారు, 7 కానీ, 5 కానీ, 3 కానీ, అధమపక్షం ఏకరాత్రి నివాసంతో ఒక్కరాత్రి అయినా కానీ నిద్రిస్తే అటువంటి వారు జ్ఞానులు అవుతారు. క్రమక్రమంగా లౌకిక వ్యాపారాదులను మర్చిపోతారు. ఈ ప్రాంతంలో పూసే పువ్వు గడ్డి పరక కూడా ఈశ్వరుడికి చాలా ఇష్టం. కొండ చుట్టూత నమశివాయ ఇచ్చి నమశివాయ అనుకుంటూ ప్రదక్షిణ చేసిన వాడికి అడుగడుగున అశ్వమేధ యాగ ఫలితం వస్తుంది. ఎన్ని చెప్పారండి అందులో నాకు ఆశ్చర్యకరంగా. ఈశ్వర లింగానికి ఉన్న విశేషమైన విభూతి ఎటువంటిది, భూతిమిచ్చేత్ మహేశ్వరాత్ అనే శ్లోకం ఇందులోది. ఆరోగ్యం భాస్కర అధిచ్చేత్ భూతిమిచ్చేత్ మహేశ్వరాత్. ఇక్కడ భూతి అని వాడారు ఇందులో. భూతి అన్న విభూతి అన్న ఐశ్వర్యమే. కాబట్టి ఐశ్వర్యం అనేది పర్యాయ పదంగా వాడచ్చు. కాకపోతే భూతి అనేటప్పుడు ఛందస్ సరిపోతుంది. ఐశ్వర్యం అనగానే 3 వస్తాయి కాబట్టి భూతిమిచ్చేత్ మహేశ్వరాత్ అన్నప్పుడు ఉన్న ఛందస్ సరిపోవడం మాత్రం కుదరదు, అదొక్కటి తేడా వస్తుంది. కాబట్టి అంచేత మొత్తం మీద ఏది ఏమైనా ఈశ్వరుడు అనుగ్రహం, ఆయనకి ప్రదక్షిణ చేశారు కదా, దర్శనం చేసుకున్నారు, కాసేపు అక్కడ కూర్చున్నారు కదా, ఆ క్షణం నుంచే సకల పదవులు వస్తాయి. భూతి అన్న, విభూతి అన్న, ఐశ్వర్యం అన్న పదవి. ఏం పదవి? లౌకిక పదవులు ఎలాగో వస్తాయి. వద్దన్నా చిన్న చితగా పదవులు, పెద్ద చైర్మన్లు అవి రావడం పెద్ద గొప్ప ఉంది. కానీ పదవి అంటే అసలైనది జ్ఞాన పదవి, మోక్ష పదవి. అసలు ముక్తి పదవే ఇస్తూ ఉంటే ఈ పదవుల వల్ల వచ్చే లాభం ఏమున్నది పెద్దగా? మోక్ష పదవి సామ్రాజ్యమును కూడా పొందగలుగుతాం. ముక్తి కాంత వరిస్తూ అంటే ఇక సామాన్య కాంతలు వరించడం వల్ల వచ్చే లాభం పెద్ద ఏమున్నది. అటువంటి దివ్య పదవులు ఈ క్షేత్రానికి వస్తే వస్తాయి. ఆధ్యాత్మిక జ్ఞానం కలుగుతుంది. నేనెవడని కోహం అని ప్రశ్నించుకుంటే సోహం వాడే నేను, అతడే నేను, ఆ పరమాత్మే నేను అనే జవాబు ఇక్కడే దొరుకుతుంది. అని మహానుభావుడు ఆయన చెప్పాడు. నా కుమారుడు ఇక్కడికి వచ్చి నిరంతరం తిరుగుతూ ఉంటాడు. ఒక పక్కన సిద్ధి బుద్ధితో గణపతి, మరో పక్కన వల్లీ దేవశానలతో స్కందుడు, వీరిక్కడ పర్యటించి ఈ క్షేత్రాన్ని కలియుగాంత వరకు తీర్థయాత్రా స్థలం చేస్తారని చెప్పారు. అలా చెప్పబడిన దివ్యస్థలం, ఈశ్వర అనుగ్రహానికి గురైన స్థలం ఇది అని నందీశ్వరుడు సనత్కుమారుడికి శివపురాణంలో మందర పర్వతం మీద శివరాత్రి నాడు ఈ విశేషం చెప్పాడు. అదిగో ఆనాడు లింగరూపంలో ఆవిర్భవించాడే ఈశ్వరుడు, అదే శివరాత్రి అంటే. అరుణవర్ణంతో అగ్నిస్తంభ రూపంలో చరిత్రలో మొట్టమొదట పుట్టిన అదే పరమ పవిత్రమైన శివరాత్రిగా ప్రసిద్ధికెక్కింది. అర్ధరాత్రి వచ్చాడు గనక ఈశ్వరుడు, అర్ధరాత్రి పూట లింగోద్భవ కాలము, ఉద్భవము జన్మించుట అవతరించుట, భవము కాదు, భవం అంటే పుట్టడం, ఉద్భవం అది. పవిత్రముగా ఈశ్వరుడు తన సంకల్పంతో ఆవిర్భవించాడు, అందుకని లింగోద్భవ కాలం. అర్ధరాత్రి మీరు ఎప్పుడైనా ఇప్పటికి కూడా రాత్రి 12 అభిషేకాలు ఆ పూజలు పూర్తి చేస్తారు, కారణం అది. పగలు అన్ని చేసినా అసలు శివరాత్రి నాడు చేయవలసిన పూజ అంతా అర్ధరాత్రి వేళ. ఆ అర్ధరాత్రి శివరాత్రి కూడా ఇక్కడే పుట్టింది, అరుణాచలం అయ్యింది, లింగం పుట్టిన స్థలం. ఇంత విశిష్ట స్థలంలోకి మనం వచ్చాం. శివుణ్ణి బాణలింగంగా మట్టితో చేసిన లింగం అంటే అది పార్థివ లింగం. పార్థివం అంటే ఏమిటి? పృథివ్యా యదం పార్థివం, పృథివీ అంటే భూమి, భూమి మీద మట్టిని ముద్ద చేసి దాన్ని లింగంగా భావించి అభిషేకం చేస్తే అది పార్థివ లింగం అన్నమాట. ఆకాశలింగం ఉన్నది మనకి, పంచక్షేత్రాలు దొరుకు చూసేసాం మనం ఇబ్బంది లేకుండా. కంచి యాత్రకు వెళ్ళినప్పుడు నేటికి 2 క్రితం మనం చూసాం, హాయిగా దైవానుగ్రహం వల్ల. జలలింగం చూసాం, వాయులింగం చిదంబరా మన కాళహస్తి వెళ్ళాం, ఆకాశలింగం చిదంబరానికి వెళ్ళాం, ఈ లింగాలన్నీ చూసాం. అరుణాచలం ఇప్పుడు ప్రత్యేకంగా వచ్చాం, ఎంతో పూర్వం వచ్చున్నారు మీరు, నేను కూడా ఊహ తెలియనప్పుడు వచ్చాను కాబట్టి. ఈ మధ్యకాలంలో ఎవరన్నా వెళ్ళారంటే వెళ్ళలేదంట, నిజేదంటే అప్పుడు నాకు ఎంత ఊహ లేదు, జ్ఞానం లేదు. ఇప్పుడు పురాణాలు సాధన వల్ల లోపలికి వచ్చాయి కాబట్టి ఎప్పుడో 8 ఏళ్ళ వయసులో చూడడానికి, పెద్ద అయ్యాక చూడడానికి చాలా తేడా ఉంటుంది. తపస్సు పండన క్రితం చూడడానికి, తపస్సు పండిన తర్వాత చూసిన దానికి చాలా తేడా ఉంటుంది. కాబట్టి ఈనాడు మనందరం మహాభాగ్యం చేసుకున్నాం. స్కందునికి అపరావతారంగా గుర్తింపు పొందిన రమణ మహర్షుల వారు ఎక్కడెక్కడో ఒకనాడు ఆయన దర్శనం శివుణ్ణి చేసుకుని, ఇదిగో ఈ కొండ మీద స్కందగుహ అని ఉంటుంది, అక్కడ చాలా కాలం తపస్సు చేశారు, పొద్దున మీరు గుళ్ళోకి వెళ్ళారు, పాతాళలింగం ఉన్నది అక్కడ, ఆయన అసలు కనబడలేదు చాలా కాలం, ఆయన ఉన్నారని కూడా తెలియదు ఎవరికి. ఆయన తపస్సు చేయటం వల్ల కూడా ఈ క్షేత్రం వల్ల, ఆ మహానుభావుడి వల్ల కొంత ప్రసిద్ధికి ఎక్కింది. కొంతమంది మహానుభావులు కొన్ని ఊళ్ళల్లో నివసించటం వల్ల అంత పూర్వం క్షేత్రాన్ని పెద్దగా పట్టించుకునే వాళ్ళు కూడా ఇంకా పట్టించుకుంటారనమాట. హతీరాం బాబాజీ లాంటి వాళ్ళు రావడం వల్ల తిరుపతికి ఇంకా భక్తుల తాకిడి రాలా ఆ రోజుల్లో. మరి భక్తులు భగవంతుణ్ణి పూజించి ఆయన అనుగ్రహం పొందడం వల్ల, ఓహో ఇలాంటి భక్తులు పూజించి ధరించారు, ఆ భక్తులకి పరమాత్మ ప్రత్యక్ష దర్శనమిచ్చాడు అని ఇంకా వెళతారనమాట. అలాగా కొన్ని క్షేత్రాలు కొంతమంది వల్ల ఇంకా ప్రసిద్ధికి ఎక్కుతాయి. సాక్షాత్తు కుమారస్వామి అవతారం ఆయన, యావజ్జీవితం గోచీపుట్ట పట్టుకుని నేనెవణ్ణి అని తనలోకి ప్రయాణం చేయడం నేర్పిన ఒక ఆత్మోన్నతిని పొందిన, ఆత్మోద్ధరణార్థంతో పాటు లోకోద్ధరణం చేసిన మహర్షి పుట్టాడు. కావ్యకంఠ గణపతి వంటి మహానుభావులు వచ్చి ఆయన మీద శ్లోకాలు రాశారు. అసలు యావజ్జీవితము కూడా తలుచుకున్న అర్థం కానంత మహత్తరమైన ఈశ్వర శక్తి గురించి కావ్యకంఠ గణపతి రాసినట్టు ఎవరు రాయలే. శంకరాచార్యులు వారి తర్వాత సంస్కృతంలో గొప్ప పాండిత్యంతో కలియుగంలో శివుణ్ణి ఎన్ని విశేషాలతో వర్ణించారండి, ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క అంతరార్థం అన్నమాట. ఈశ్వరుడు నిర్గుణ పరబ్రహ్మ అని, నిరంజన స్థితి అని, ఆయనని దేవతలు ఎలా పూజించారో, శంకరుల తరువాత మళ్ళీ నేనా నువ్వు అన్నట్టుగా ఆయన అపూర్వంగా వర్ణించారు. ఆయన వచ్చేసరికి మొదట్లో కావ్యకంఠ గణపతి వచ్చేసరికల్లా ఈ స్కందావతారమైన భగవాన్ రమణ మహర్షి ఓ చోట కూర్చున్నాడు, చీమలు ఆయన పట్టేసి ఒళ్ళంతా పీక్కు తింటున్నాయట. ఈ చీమలు పీక్కు తింటుంటే కూడా పట్టించుకోవట్లేదు ఆయన. చీమలు పీక్కు తింటుంటే ఎవడు ఊరుకుంటాడు, మనం దోమలు కొడుతున్నాయని దోమలు రాకుండా మెషిన్ పెట్టుకుని నానాయాతన పడుతున్నాం. ఎక్కడన్నా బయటికి వెళ్ళామంటే రూములు నాకు స్పెషల్ రూమ్ ముందు కావాలి, అది కూడా మెట్లు ఎక్కకుండా ఉండే రూమ్ కావాలి, నా రూములోకే కూడొస్తే బాగుండు, నా రూములు అన్ని బాగుండాలి, అవసరమైతే గురువు గారిని గెంటేసేనా ఆ రూమ్లోకి మనం వెళ్ళిపోదాం అనుకుంటాం, కానీ గురువు గారికి మంచి రూమ్ ఇచ్చాక నాకు ఇవ్వండి అని కోరుకునేవాడు ఎవడన్నా ఉంటాడా? చాలా ఏదో మీలాంటి మహానుభావులు ఉంటారు, ఎక్కడో నోటికి కొట్టుకి మిమ్మల్ని ఏదన్నా అంటే అన్నవాడికి కాదు కానీ పక్కవాడికి కళ్ళిపోతాయి. మొత్తం మీద ఆ రోజుల్లో అలా కాదు. మరి ఈ చీమలు పుడుతూ ఉంటే ఈ చీమలు పరబ్రహ్మ స్వరూపాలు, వాటికి నా శరీరం ఆహారం అన్నట్ట. సెగగడ్డ పుడితే గడ్డ నా బిడ్డ అన్నాడు ఆయన. ఎవరన్నా అనగలుగుతారు అలాగా? అటువంటి మహానుభావుణ్ణి, ఓహో పరబ్రహ్మ స్వరూపుడు సకల ప్రాణుల కోసం తన శరీరాన్ని అర్పిస్తున్న మహాత్ముడు అనుకున్నాడు. నా చిన్నప్పుడు నాకు ఒక ఆశ్చర్యం ఏంటంటే, శివుడి మీద చిన్న లింగం మా ఇంట్లో ఉండేది, బుల్లి లింగం మా నాన్నగారు ఇచ్చారు. ఆ లింగం ఎందుకో పగిలిపోయింది. ఇప్పుడు లింగం లేదు, శివరాత్రి వచ్చింది, పూజించడం ఎలాగా? మా ఇంట్లో చిన్న రుబ్బురోలు ఉండేది, ఆ రుబ్బురోలు మధ్యలో పత్రం పెట్టేసి దాన్నే పట్టేసుకుని దానికే అభిషేకం చేసేయడం మొదలెట్టాను. అభిషేకం చేస్తుంటే మా అమ్మ ఏమో వెతుక్కుంటుంది లోపల కొబ్బరి పచ్చడి చేద్దామని. వెతుక్కుంటుంటే శివలింగం ఇక్కడ, ఆవిడకేమో పత్రం లేదు. పూర్వం ఇప్పటికల్లా మిక్సీలు లేవు కదా, పత్రంతో రుబ్బుకునేవారు పచ్చళ్ళు అని పాపం. పత్రం అని ఒకటి ఉండేదిలేండి రుబ్బురోలు అని, అందులో రుబ్బుకునేవారు పాపం ఆడవాళ్ళు. ఆ రుబ్బురోలు కాస్తా నా దగ్గరకు ఉబ్బులింగడ అయిపోయింది, రుబ్బురోలు పోయింది ఉబ్బులింగడ అయ్యింది. ఆవిడ పక్కన నుంచి అలా ఉండిపోయింది చూస్తూ, అసలు ఇంకా అడగల, లోపలికి వెళ్ళిపోయింది. వేరే వాళ్ళ రుబ్బురోట్లోకి వెళ్ళి పచ్చడి చేసుకుంది, మా అబ్బాయి పూజ చేసుకుంటుంటే ఎందుకని. అప్పటి నుంచి ఆ రుబ్బురోలు మా ఇంట్లో ఇప్పటిదానికి ఎవరు వాడం. ఇప్పటికి కూడా మా ప్రణవ పెట్టిన చిన్న పాతకాలపు మా అమ్మ లేదు యొక్క అది ఉంటుంది, పత్రం లేదని నేను పట్టించుకోవట్లేదు కానీ ఆ కింద పెట్టించాం, దాంట్లో ఇంకా పచ్చళ్ళు కొట్టాం. చాలా చిన్న లింగం. ఈసారి రండి మీరు, ఈ కుడివైపు మెట్లు ఉన్నాయి ఆగ్నేయ మెట్లు, ఆ మెట్ల దగ్గర పెట్టాను. ఆ చిన్నప్పుడు అది నాకు లింగ రూపంలో దర్శనం ఇచ్చింది. అప్పుడు తమాషా జరిగింది, అందుకు చెబుతున్నాను. నేను ఒక కొబ్బరికాయ బెల్లం ముక్క పెట్టా, చీమలు తినేస్తున్నాయి, దోమలు పట్టేసుకుంటున్నాయి. నీ ప్రసాదానికే దిక్కు లేకపోతే ఇక మాకు ప్రసాదం ఏం పెడతావయ్యా అన్నాను. నీ కోసం నైవేద్యం పెడదామంటే చీమలు పట్టేస్తాయి, దోమలు పట్టేస్తున్నాయి. నీ లింగం మీదేమో ఓ బొద్దింక వాలుతుంది, ఇంకోటి వాలుతుంది. నిన్ను నువ్వు రక్షించుకోలేని వాడు, మమ్మల్ని రక్షిస్తావంటే వాటిని రక్షిస్తున్నాను రా అన్నాడు ఆయన. అప్పుడు నాకు జవాబు, ఆయన లింగ రూపంలో ఆ రుబ్బురోల్లోంచి ఇచ్చిన మాట అన్నమాట. విన్నారా మీరు? నిన్ను నువ్వు కాపాడుకోలేకపోతున్నావంటే కాపాడుకోవడం కాదు, వాటిని కాపాడుతున్నాను. పైన బొద్దింకలు పెడుతున్నాయి, రోజు బొద్దింకలు వెళ్ళడం చీమలు పట్టడంతో నాకు కొంచెం చిన్నపిల్లాడి కదా విసుకొచ్చింది. నిన్ను నీ ప్రసాదాన్ని కాపాడుకోలేవు చీమల నుంచి, దోమల నుంచి, బొద్దింకల నుంచి. ఇక మమ్మల్ని ఏం కాపాడతావంటే నన్ను నేను కాపాడుకోవడం కాదు వాటిని కాపాడుతున్నానైనా. ఆ బొద్దింక నా సృష్టి, అదిగో ఆ చీమ నా సృష్టి. కొబ్బరికాయ నేనే, చీమ నేనే, బెల్లము నేనే, ఆ బెల్లంలో ఉన్న చీమ నేనే, ఆ బెల్లం నువ్వు తింటున్నావుగా నువ్వు నేనే. మరి ఇప్పుడు నేను నా నైవేద్యం అని నేను తినేశాను అనుకో, నీకు బెల్లం ఎవరు పెడతారా, ఈ కొబ్బరికాయ ముక్క ఎవరు పెడతారా అన్నాడు ఆయన. అప్పుడు అర్థమైంది స్వామి, నాకు అర్థమైంది, ప్రసాదం మేము తింటే ఓటింది, చీమ తింటే ఓటినా. నీకు చీమ పెట్టే, నేను పెట్టే, దోమ పెట్టే, ఇంకో గొల్ల భామ పెట్టే, అందరూ నేను పెట్టలే. వాళ్ళు తింటే నీకు సంతృప్తి, అందుకే కాకులు ముట్టుకున్నా, ఇంకో కొంగ ముట్టుకున్నా ఎంగిలి లేదంటావు, నీ హృదయం తప్ప ఇంకేది ఎంగిలి లేదు అంటున్నావు అని అప్పుడు జ్ఞానోదయం అయ్యింది. శివుణ్ణి ఇంట్లో రుబ్బురోల్లో పూజిస్తేనే ఈ మాత్రం జ్ఞానం వస్తే, అటువంటి స్వామిని నిరంతరం సన్నిధానంలో ఉండే పూజించేటటువంటి యోగులకి జ్ఞానం రావడము, వాళ్ళేమో చీమలు దోమలు తింటూ ఉంటే కాళ్ళని పట్టించుకోకుండా ఆనందంతో ఉండడంలో పెద్ద ఆశ్చర్యము ఉన్నది అని అప్పుడు భగవాన్ రమణ మహర్షిని గుర్తించి ఆయన్ని స్తుతించాడు కావ్యకంఠ గణపతి గారు. అసలు ఎన్ని చరిత్రలు ఉన్నాయో వాళ్ళకి. కానీ ఇప్పుడు మనం చెప్పుకోవలసింది ప్రధానమైన క్షేత్ర మహిమ కనుక వేదవ్యాసులు వారు రాసిన అరుణాచలం గురించి చెప్పుకున్నాం. ఈ అరుణాచలం దగ్గర ఉన్న ఇలాంటి యోగులు, సిద్ధులు, మహానుభావుల యొక్క కథలు అప్పుడప్పుడప్పుడు క్వాచిత్కంగా వచ్చినప్పుడు చెప్పుకుందాం. ఈ పూట మనం ఆ భగవద్ అనుగ్రహంతో ఆయనకి సంబంధించిన కొన్ని విశేషాలు తెలుసుకున్నాం. ఇంత సిద్ధక్షేత్రంలో మనకి ఈ మాత్రం అవకాశం కల్పించిన పరమాత్మకి భక్తితో నమస్కరించుకుందాం. ప్రణవేశ్వరి సమేత ప్రణవేశ్వరుడి కటాక్షం, ప్రణవపీఠం మనల్ని ఎక్కడికైనా తీసుకెడుతోంది. ఆ ప్రణవపీఠం అంటే గురువుగారే కాకుండా గురువుగారితో పాటు మీరందరూ భాగస్వాములు. ఈ భాగస్వాములు ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులు, ఈయన క్రియాశక్తి. క్రియాశక్తి లేకపోతే ఇక్కడికి వచ్చి మిమ్మల్ని తీసుకొచ్చి రూములో పెట్టి కాస్త వేళకి తీసుకెళ్ళేవాడు ఒకడు లేకపోతే కొంతమంది ఆర్గనైజర్స్ హడావిడి గందరగోళం అయిపోయాక అక్కడ కనబడ్డాం. భోజనాలయ్యకి కనబడతాడు, భోజనం చేశారని, కానీ వడ్డించడానికి కానీ వంట ఎలా ఉంది కానీ అని పట్టించుకోరు. అలాంటి ఆర్గనైజర్స్ వల్ల ఉపయోగం ఉంది, అన్నీ పట్టించుకుని వాళ్ళకి అన్నీ చూశాక వెళ్ళే క్రియాశక్తి అయిన బాలకృష్ణ గారికి నాది ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, నా పక్కన క్రియాశక్తి. ఈ మూడు శక్తులు మీరుంటేనేగా వచ్చేది. మీరందరూ మేము కూడా గురువుగారి వెంట ఉంటామని వచ్చారు. మీరు రాకపోతే మేము ఇద్దరం వచ్చి మా తపస్సు మీరు చేసుకుంటాం, కానీ మీరు అందరూ ఉంటే అదొక అందం బోధ. కాబట్టి మీ అందరిలో ఈ మూడు శక్తులు కూడా ఉన్నాయి. మీకు అందరికీ కూడా శుభం కలగాలని మరొక్కసారి మంగళాశాసనం చేస్తూ జయ శ్రీ మాతా శ్రీ మహారాజకి ఓం నమశివాయై చ నమశివాయ. ఈ నమశివాయై చ నమశివాయ అనేది ఛందస్సు, ఉపేంద్ర వజ్రే అంటారు. ఏమంటారు ఈ శ్లోకాన్ని తెలుగులో శార్దూలం మత్తేపు ఎలా ఉన్నాయో సంస్కృతంలో, అసలు శార్దూలం సంస్కృతం ఉంది, అందులో ఇంద్ర వజ్ర ఉపేంద్ర వజ్ర ఇవన్నీ శ్లోకాలు అన్నమాట. రోజు మీకు గంగా తరంగ రమణీయ జటాకలాపం అది వసంత తిలకం అంటారు. అలాగే మందాకిని శలిల చందన చర్చితాయ అది వసంత తిలకమే అనమాట. మందార ముఖ్య బహుపుష్పసు పూజితాయ ఇలాంటి కొన్ని శ్లోకాలు ఒక్కొక్క ఛందస్సులో రాశాడు. నమశివాయై చ నమశివాయ అనే మకుటంతో ఉన్న ఈ శ్లోకానికి ఉపేంద్ర వజ్ర, ముందున్న లఘువుని గురువు చేస్తే అప్పుడు అది ఇంద్ర వజ్ర, రెండూ కలిపితే ఇంద్ర వజ్ర ఉపేంద్ర వజ్ర కలిపితే దాన్ని ఉపజాతి అంటారు. ఇలాంటి ఛందస్సులో శంకరాచార్యుల వారు మనకి ఈ మంత్రాన్ని ఇమిడ్చాడు, పురాణంలో ఉన్నదాన్ని. అందుకే చిట్ట చివర నమశివాయై చ నమశివాయ ఈ ఛందస్సుతోటి ఈ మకుటంతో రాసిన మహానుభావుడు ఎవరన్నమాట, ఆది శంకరాచార్యులు గారు. మంత్రాన్ని చిట్ట చివరి పాదంలో పెట్టి మిగతా మూడు పదాలు ఆయన రాసేవాడు అనమాట. అటువంటి ఈ మంత్రం ఇక్కడ చేసుకోవాలని నిన్న మీకు చెప్పాను. కాకపోతే దీనికి ముందు ఓంకారం చేరితే అది మహామంత్రం అవుతుంది. మూడు సార్లు మళ్ళీ చెప్పిస్తాను. ఓం నమశివాయై చ నమశివాయ, ఓం నమశివాయై చ నమశివాయ, ఓం నమశివాయై చ నమశివాయ, నమశివాయై చ నమశివాయ, ఓం నమశివాయై చ నమశివాయ, నమశివాయై అది పంచాక్షరి మంత్రం కానీ అది అమ్మవారి పంచాక్షరి. నమశివాయ ఇది పంచాక్షరి కానీ ఈశ్వర పంచాక్షరి. కాబట్టి ఇటు అమ్మవారిని ముందు, తర్వాత అయ్యవారిని, దీనికి ముందు మధ్యలో ప్రణవం, ప్రారంభంలో ప్రణవం, మధ్యలో ఇద్దరిని కలపడానికి మంగళసూత్రం చ. అదే భక్తులు కలవాలంటే ఓ మంగళసూత్రం బంధం ఒకటి ఉండాలిగా, అది చకారం అనమాట. ఆ చకారం నమ్మక చమకాల్లో ఉన్న చకారం, అందుకని అంత ప్రత్యేకంగా పెట్టాడు. అది పెట్టకుండా కూడా ఆయన పెట్టగలిగే అంత సామర్థ్యం ఉంది. ఆ రెండికి ఓ బంధం పెట్టాడు, జీలకర్ర బెల్లం అన్నారు దాన్ని, తెలిసిన మీకు జీలకర్ర బెల్లం పెడతారు ముహూర్తానికి. ఈ చకారం అనేది శివాయై శివాయ అనే ఇద్దరికీ కూడా పెట్టబడినటువంటి ఒక గొప్ప బంధం అనమాట. అటువంటి అపూర్వ మంత్రం. మూడని ఐశ్వర్యం ఎందుకు చేయించాను, ఈశ్వరుడికి ఐదు ముఖాలు మంత్రం, పంచాక్షరి మంత్రం, పాంచరాత్ర దీక్ష, పంచమీ తిథి అమ్మకి ఇష్టం. ఈ విధంగా ఎప్పుడు శివమంత్రానికి పంచసంఖ్య అంటే బాగా ఇష్టం. అందుకే లలితా సహస్రనామంలో పంచసంఖ్యోపచారిణి, పంచమీ పంచభూతేసి పంచసంఖ్యోపచారిణి, అందుకని పంచసంఖ్య ఉపచారాలు కాబట్టి ఐదు సంఖ్యతో ఈ మంత్రం అనిపించాను. మరొక్కసారి నమః పార్వతీపతయే హరి ఓం తత్సత్. ఇప్పుడు